ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳ ಸಂತು.
ಮಂಗಳಾದೀನಿ ಮಂಗಳಮಧ್ಯಾನಿ ಮಂಗಳಾಂತಾನಿ ಕಾವ್ಯಾನಿ ಪ್ರಥಂತೆ. ಕಾವ್ಯಗಳು ಎಲ್ಲ ಉಂಡಾಲಿ, ప్రారంభం సుభత్తు ఆరంభం అవ్వాలి. ఏడుస్తూ ప్రారంభించగాడు, తెర తీయగానే పనికి వాళ్ళు మంత్రగత్తులు వచ్చారు, వాళ్ళు ఏదో లోకాన్ని నాశనం చేస్తున్నారు, మంచిని చెడ్డగా భావిస్తున్నారని కాకుండా శుభంతో ప్రారంభించాలి. మధ్య మధ్యలో కూడా మంగళం ఉండాలి, చివరి మంగళం ఉండాలి. ఇది శాస్త్రనీయం. ఏడుపుతో పూర్తవకూడదు. వెళ్ళేటప్పుడు అందరూ ఆనందంగా ఇంటికి వెళ్ళాలి, కానీ కన్నీళ్లు కలుస్తూ ఎందుకు వచ్చావురా బాబు అని పెడితే అది శుభం కాదు. అందుకే మీకు ఎక్కడైనా పారాయణలు చేసేటప్పుడు ఏ సుందరకాండలోనో సీతాదేవి శోకించిన ఘట్ట ఉందనుకోండి, అక్కడతో అప్పకుండా తర్వాత అధ్యాయంలో ఇంకో శ్లోకం చదివి అప్పుడు పూజ చేసేవారు పూర్వం మనవాళ్ళు. ఇవాళ మనం జగన్మాతని లలితా పరాభట్టారికని కాసేపు తలుచుకుంటున్నాం. అమ్మవారిని తలుచుకుంటే అన్ని శుభాలు అన్ని మంగళాలే ఉంటాయి. అందులోనూ భోజనం చివరిలో పూర్తి చేసేటప్పుడు కూడా నియమం ఉంది, మధురేణ సమాపయేత్, అంటే తీపితో పూర్తి చెయ్యాలి అని. పెరుగన్నంత కూడా వాడు ఆకలింత తీపి తినాలి. అందుకే పూర్వం కొంచెం పాయసం అప్పం అట్టే పెట్టుకునేవారు. ఇప్పుడు అందరూ లోపలే తీపిని పెంచుకున్నారు కాబట్టి తీపి మానేశారు. అది ఒక కర్మయోగం అన్నమాట. షుగర్ ఫ్యాక్టరీలు పూర్వం బయట పెట్టేవారు, కలియుగం అసలు నడవరుగా ఎలక్ట్రిక్ కూడా కారు వేసుకు పెడుతూ ఉంటే ఇంకా కొంతకాలానికి ఆ షుగర్ ఫ్యాక్టరీ శరీరంలో తయారైపోతుంది. దాపు నడకలేదు, నడకలేదు పడక తప్ప, ఇవి పెర్మనెంట్గా పడక. ఇది జీవితం అయిపోయింది. కానీ నిజానికి ఆరోగ్యంగా హాయిగా ఎంత తిన్నా సుఖంగా ఉండేవారు పూర్వం అనమాట. నాకు బాగా గుర్తు ఏంటంటే, మాకు ఒక పాటను చెప్పిన, చిన్నప్పుడు పాటను చెప్పిన గురువు గారు కనపడ్డాడు. ఆయనకి 88 ఏళ్ళు, మేష్టాలు కులాసాగా ఉన్నారంటే కూలేదు లాసి అన్నాడు ఆయన. అదేమిటండి అన్న, ఏం చెప్పటంనైనా 40 కంటే గాలి తినలేకపోతున్నాడు రా అబ్బాయి, డైజెషన్ పాడైపోయింది అన్నాడు. అంటే డైజెషన్ పాడైతే 40 గాలి తింటాడంటే 88 అంటే అంత కూర ఎంత తిన్నాడో ఆలోచించండి. ఇదిగా కూలేదు రాసండి కులాసగా లేనంటాం. ఇప్పుడు 40 గాలి దేవుడు ఒక్కడు పండు తింటున్నాడా? మహాయోగం ఫలం అక్కర్లేదు ఎవరికి. అయినా జీవితం సఫలం కావాలని ఒక కోరిక ఉన్నది, అది ఇచ్చే తల్లి కనుక జగన్ మాత లలితాపరాభట్టారిక చరిత్రంతో మనం కార్యక్రమం పూర్తి చేసుకోవడం. మధురేణ సమాపయేత్ అనే కావ్య నియమాన్ని పరిపాలించినట్టు అవుతుంది. అసలు అమ్మవారు మాట్లాడితే తీపి, అమ్మవారిని చూస్తే ఏదో తెలియదు ఒక మాధుర్యం, జగన్మాత అనే పేరు వింటేనే ఒక ఆనందం. మీరు చూడండి కోమలం పేరులో కూడా, అసలు పేరులోనే లలిత, లలంతే లాలయ్యతే ఇది లలిత. కోమలంగా ఒళ్ళోకి తీసుకుని నా బాబు అని ఎప్పుడు లాలిస్తుందిట, అందుకని అమ్మవారిని లలిత అన్నారు. తామర పువ్వు రేపు ముట్టుకోండి, గులాబీ రేపు ముట్టుకోండి, ఎంత సుఖమెత్తగా ఉంటుందో ఆ సున్నితాన్ని దేనితోటి పోల్చలేమన్నమాట. అమ్మవారు ఎవరినైనా ముట్టుకుంటే కొన్ని వేల గులాబీ రేపుల మధ్యలో సరదాగా విహరించినట్లు ఉంటుంది. తామర పువ్వు కోమలమైన తామర పువ్వు రేకులలో పడుకున్నట్లుగా ఉంటుంది. ఏదో పోల్చాలి కాబట్టి అలా పోలుస్తున్నా కానీ ఇంకా లలితంగా ఉంటుంది అంటుంది బ్రహ్మాండ పురాణం. అందుకని లలిత, ఆవిడ ముట్టుకుంటే లాలిత్యం, చూస్తే ఆ చూపుల్లో ఏదో తెలియని ఒక ప్రేమ. నా మాతు పరదైవతం అన్నారు, అందుకే అమ్మని మించిన దేవత లేదు. అసలు అమ్మ ఆదరణే ఆదరణ. ఓసారి అమ్మవారు లలితాదేవి కొలువు తీర్చింది. ఆ కొలువులో ఓ పక్కన లక్ష్మి ఓ పక్కన సరస్వతి ఉంటారు. అందుకే మీరు ఇందాక కూడా లలితా సహస్రనామంలో సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత అన్నారు. సవ్యము అంటే ఎడమ, అపసవ్యము అంటే కుడిది, గుర్తుపెట్టుకోండి. నువ్వు సవ్యంగా ఉండడం లేదంటే అర్థం ఏంటనమాట, ఎడమ భుజం మీద నుంచి యజ్ఞోపేతం వెయ్యాలి, అందుకని ఎడమ అని అర్థం అనమాట. దక్షిణం అంటే కుడి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అంటే ఏమిటి, అమ్మవారు కూర్చునుంది, కూర్చునుంటే సవ్యం అంటే ఎడమ వేపున దక్షిణం కుడి వేపున ఇద్దరు ఉన్నారు. అందులో సవ్యం ఎవరున్నారు, రమా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎప్పుడు అమ్మవారికి ఎడమ వేపు ఉంటుంది. దక్షిణం వేపు ఎవరున్నారు, వాణి సరస్వతి. అందుకే సచామర రమా వాణి. పైగా వాళ్ళు ఉట్టివే లేరట, ఊరికే కూర్చుని నిద్రపోవడం కాదు, బల్లకి దారబడి. ఇద్దరు చేతులు చామరములు పట్టుకున్నారు. ఇప్పుడు ఆ గుళ్ళో గణపతికి చూడండి, పక్కన తగిలించారు గోడకి, దాన్ని చామరము అంటారు. భగవంతుడికి విసిరికర్రతో విసిరినట్లుగా గాలి విసరడం కోసమని చామరము ఏర్పాటు చేశారు. ఈ చామరం అంటే ఏమిటనుకుంటారు, హిమాలయాలలో ముఖ్యంగా మానసరోవరం వెళ్ళేవాడికి తెలుస్తుంది. మానసరోవరంలో చమరీ మృగములని కొన్ని మృగాలు ఉన్నాయి, వాటిని ఇంగ్లీష్లో యాక్స్ వైఏఎక్స్ అంటారు. వాటి వెంట్రుకలు ఇవి అన్నమాట, చమరీ మృగముల యొక్క వెంట్రుకలు. ఆ వెంట్రుకలు అప్పుడప్పుడు కత్తిరిస్తారు. వాటిల్లో వెండిలోనో బంగారంలోనో వాడు వాడు డబ్బులు పెట్టి, లేదా ఎత్తడిలోనో ఇంకో దాంట్లోనో పెట్టి అమ్మవారికి అయ్యవారికి భక్తులకు గుళ్ళో విసురుతూ ఉంటారు. దీనిని చామరం అంటారు, ఎందుకంటే చమరీ మృగముల యొక్క వెంట్రుకలు. వీటిని ఇటు లక్ష్మీ పట్టుకుంది, ఇటు సరస్వతి పట్టుకుంది. ఇద్దరు పట్టుకుని లక్ష్మీదేవి ఎడం వైపున, సరస్వతీదేవి కుడివైపు అమ్మకి కూర్చుని కొన్ని సందర్భాల్లో నిలబడి ఇలా విసిరారట. అందుకని సచామర రమా వాణి సవ్య దక్షిణ సేవిత. చామరములు పట్టుకున్న లక్ష్మీదేవి సరస్వతి అమ్మవారికి ఎడమవైపు కుడివైపు ఉండి సేవిస్తూ ఉంటే వారి సేవలు అందుకుంటోంది అమ్మ అని రామానికి అర్థం. అప్పుడు అమ్మవారు ఏమన్నది, అమ్మా లక్ష్మీదేవి నువ్వేమో బంగారు పూలతో ఎలాగో పూజ చేస్తున్నావు, ఈ సరస్వతీదేవి పాడితే వినాలని ఉంది నాకు, ఒక్కసారి కాస్త కచేరీ చేయమని. వెంటనే సరస్వతీదేవి ఎదురుకుంటా ఉంది. కచేరీ చేసేటప్పుడు అమ్మవారు ఇలా పైన కూర్చుంటే కింద కూర్చుని వేణ చేతితో కూర్చుని కచేరీ చేయాలి. సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణ పేరు కచ్చపి అంటారు. నారదుడి వీణ పేరు మహతి, తుంబురుడి వీణ పేరు కళావతి, ఇదిగో అమ్మవారి చేతిలో ఉన్న వీణ పేరు కచ్చపి అన్నమాట. ఈ కచ్చపి అనే వీణ తీసుకుంది, ఇంకా వాయించేది సరస్వతి, కూర్చుని వింటున్నది జగదంబ లలిత, పక్కన కూర్చుని అత్తగారు కోడల్ని ఎలా వాయిస్తుందో చూద్దామని ఆవిడుందో పక్కన జగన్మాత ఆదిలక్ష్మి. ఇంకా సభ్యులు ఎవరనుకుంటారు, అక్కడ కూర్చున్నవాడు సామాన్యులా. ఓ పక్కన అమ్మవారికి ప్రియ శిష్యుడు విష్ణుమూర్తి అవతారం అయిన హయగ్రీవుడు, ఈ హయగ్రీవుడితో పాటు అమ్మవారి దగ్గర కొంతమంది దేవతలు ఉంటారు, వాళ్ళ అనుగ్రహం వల్లే మనకి మాట వస్తుంది. వాళ్ళు మీరు మాట్లాడగలుగుతున్నారంటే, మూగవాళ్ళు కాకుండా ఉన్నారంటే, పాటలు పాడగలుగుతున్నారంటే, వీలున్నప్పుడల్లో ఏదో సోది వేయగలుగుతున్నారంటే ఆ జగన్మాతల దివ్య అనుగ్రహం ఉన్నది. వారిని వాగ్దేవతలు అంటారు, వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌళిని, ఈ 8 మందిని వాగ్దేవతలు అంటారు. వీళ్లే లలితా సహస్రనామం రాశారు. అందుకే ఇంకా ఏ సహస్రనామానికి లేని అపూర్వ శక్తి లలితా సహస్రనామానికి ఉన్నది. తక్కిన సహస్రనామాలు ఏమంటారు, వేదవ్యాసో భగవాన్ ఋషి అంటున్నావు లేదా విష్ణు సహస్రనామంలో, కానీ లలితా సహస్రనామంలో వసిన్యాది వాగ్దేవతా హర్షయ వసిని కామేశ్వరి మోదిని విమల అరుణాజయని సర్వేశ్వరి కౌళిని అని పిలువబడేటటువంటి వాగ్దేవతలే ఋషులు. స్త్రీ ఋషులుగా ఉన్న ఏకైక సహస్రనామం ఇంకెక్కడ మగవాళ్లే రాశారు, అంత మగవాదమే. ఇక్కడ ఒక్కటే మొట్టమొదటిసారిగా స్త్రీవాదం వచ్చింది అన్నమాట కాస్త, అంత అమ్మలే కూర్చున్నారు. అందుకే ఈ శక్తి. ఇంకోటి చూడండి, మీరు ఎక్కడైనా ఏ సహస్రనామం తీసుకోండి, అందులో 2 అక్షరాలు ఉంటాయి తరచుగా. శ్లోకంలో పాదానికి 8 అక్షరాలు ఉండాలి. ఆ పాద పూర్తి కోసం మధ్య మధ్యలో వ్యాసుడు ఏం చేస్తారంటే తూ చ అని 2 అక్షరాలు పెడతాడు. తూ అన్న చ అన్న మరియు అని అర్థం అనమాట. అందుకే నమకం చమకంలో చమకం అంటే ఏమిటనుకుంటారు, వరస్సుగాను ఇదిగో పలాన సోమాయచ సోముడును రుద్రాయచ రుద్రుడును, ఇలా చ అంటే అండడానికి ఇంగ్లీష్లో ఎలా వాడతాం అలా సంస్కృతంలో వాడతాం. అలాగే సహస్రనామాల్లో కూడా అనేక పర్యాయాల్లో రుద్రశ్చ విష్ణుశ్చ ఇలాంటి రకరకాలుగా చ అనే పదం వాడకపోతే పాదం పూర్తవు. 8 అక్షరాల కోసం చ అనే పదం వాడతాం, అప్పుడప్పుడు తూ అనేది వాడుతూ ఉంటాం అన్నమాట. నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ అవ్యయ పురుష సాక్షి క్షేత్రజోక్షర ఏ వచ్చ అన్నాడు అక్కడ. ఆ పాద లేక చ లేకపోతే 8 అక్షరం పూర్తవు. వీటిని పాద పూర్తి కోసం అండనే పదం వాడినట్టు వాడతాం. ఎక్కడైనా లలితా సహస్రనామంలో ఒక్క తూ చా చూపించండి. శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్స మహాసరేశ్వరి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని చివరి దాకా వెళ్ళండి, ఒక్క చోటైనా తూ చా అనే అక్షరాలు ఉన్నాయా, లేవు. అంటే పాదపూర్తి కోసం మాట వరుసగిన అండలాంటి పదాలు వాడాలి. ఈ తూచాలు కేవలం పాదపూర్తి పెద్దగా అర్థం ఉండదు వాటికి. ఇలా అత్యావశ్యక సమయాల్లో వాటి అర్థాలు అది పక్కన పెడదాం. అందుకే ఒక ఆయన తెలుగులోకి శ్లోకాలను అనువాదం చేశాడు. అనువాదం చేసేవాడు కొంచెం చాదస్తుడు, ఏదో చదువుకున్నాడు తప్ప గొప్ప అనువాదకుడు కాదు. అందుకని రామశ్చ కృష్ణశ్చ లక్ష్మణశ్చ ఏదో భరతశ్చ అని ఉంటే రాముడు మరియు లక్ష్మణుడు మరియు భరతుడు మరియు శత్రుఘ్నుడు ఇలాంటినీ మరియు రాసేవాడు. దాంతో పక్కవాడు పక్కవగానని వీడు తూచ తప్పకుండా రాశాడు రా అన్నారు. అదనమాట తూచ తప్పకుండా రాయడం అంటే అవి కూడా విడిచిపెట్టకుండా రాశాడు కనుక. అసలు చాలా మంది సామెతలు పట్టించుకోం కానీ తూచ తప్పకుండా రాయడం ఇదనమాట. వాటి అస్తవాడు రేఖల రామ అంటే లక్ష్మణ అంటే రాముడును మరియు లక్ష్మణుడును అని అన్ని చోట్ల మరియు మరియు ఎందుకు రాయడం? రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అని అర్థం అవుతుంది. ఈ తూచాలు విడిచిపెట్టకుండా రాయడంతో తూచా తప్పకుండా రాశాడని సామెత కూడా వచ్చేసింది. అటువంటి తూచాలు లేకుండా రాసినటువంటి ఏకైక సహస్రనామం ఈ సృష్టి మొత్తంలో ఒక్క లలిత సహస్రనామంలోనే ఉన్నది. ఈసారి ఆ దృష్టితో కూడా మీరు ఇంటికెళ్ళక చదవండి ఒకసారి. అందులో అమ్మవారి ఆ వాసి వసించేది వాగ్దేవతలు హయగ్రీవుడు లక్ష్మి ఇంతమంది ఎదురుకుండా అమ్మవారు కూర్చుంటే గొప్ప సింహాసనం మీద అప్పుడు సరస్వతీదేవి కచేరీ చేసింది. కచేరీకి కూడా ఒక అదృష్టం అని చూశారు. అంత సభలో చెయ్యాలన్నమాట. అమ్మవారు చాలా బాగా పాడేసింది. ఇంకా సరస్వతి పాడాక ఎవడన్నా మక్క పెట్టగలడా ఈ సృష్టిలో? అలా పెట్టాడంటే వాడి కర్మయోగం అన్నమాట. అది పద్మాగర్ గారు ఉపన్యాసం తల్లి బాగాలేదని ఎవడన్నా అంటే వాడు దరిద్రుడు అని నేను అన్నారు. అలాగా సరస్వతీదేవి హాయిగా తెగపాడేశాక అంతా అయిపోయాక అమ్మ సరస్వతి నీ పాట బాగాలేదని అలాగలిగే సాహసం చేయగలరు? అసలు సాహసపడి దేవుడు ఆవిడ కచేరీ అయిపోయాక కనం లేకపోయేవారు కావు. అలా నిశ్చేష్టులు ఉండిపోయేవారు ఆ మాధుర్యం నుంచి బయటికి రాలేక. అలాంటిది సరస్వతి పాట అంతా పూర్తయింది. ఇప్పుడు అమ్మవారు ప్రశంస చెప్పాలిగా. ఎవరైనా సరే మొత్తం మీద ప్రవచనం అయిపోయాక అయ్యా అదేదో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటున్నారు మీరు. అలాగే అమ్మవారే స్వయంగా ఎవరు మాట్లాడలేదని ఆహా సరస్వతి ఏం పాడావమ్మా జగన్మాత, అసలు నీ గానమే గానం, నువ్వు వీణ వాయిస్తూ ఉంటే మాధుర్యం, నువ్వు నీ పాటలు నా చెవులని బ్రహ్మానంద భరితం చేసేసాయి అని పొగిడింది. వెంటనే సరస్వతి అమ్మందు తెలుసా ఇంక ఈ రోజు నుంచి నేను పాడను అంది. ఒక్క క్షణం అమ్మవారు మాట్లాడకుండా చిరునవ్వు నవ్వింది. పక్క వాళ్ళు అందరూ అడిగారు ఏమమ్మా ఎందుకు పాడమని. ఏం పాడతాను నేను, నీ పాట బాగుంది అని లలితాదేవి మాట్లాడితే ఆ మాట నా వీణాగానం కంటే నా పాట కంటే చాలా కోట్ల మెట్లు మాధుర్యంతో ఉంది. అంటే అమ్మవారి మాట పాట కంటే మధురంగా ఉందిట. ఈ మధురమైన మాటలు విన్నాక ఇక నా వీణ నానమే తెలిపోయింది ఆవిడ ముందు, ఇంక నేనేం పాడను అందిట. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, అమ్మవారు గొంతు విప్పి మాట్లాడిందంటే సరస్వతి వీణాగానం కంటే కూడా అంత బాగుందన్నమాట. అందుకని నిజ సంలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చతి, అమ్మవారి యొక్క సమలాపం మాటలు చక్కగా ఏదో మాట్లాడేది ప్రశంస, ఆ సమలాప మాధుర్యంతో మాటల మాధుర్యంతో వినిర్భర్సిత తిరస్కరిస్తున్న కచ్చపి సరస్వతి వీణ కలది అమ్మ, సరస్వతి వీణానాదము కంటే కూడా బాగా ఉన్న మాటలు మాట్లాడేది అని అర్థం జరిగింది. ఒక్క నామంలో ఎంత గొప్పగా చెప్పారు చూడండి. అమ్మవారి ఒక దర్బారు ఆ సభలో సరస్వతి నాదం, ఆ నాదం కంటే అమ్మవారు బాగుందని మాట్లాడిన మాటలు బాగున్నాయిట. కొంతమంది అలా మాట్లాడతారు, అది జగన్మాత యొక్క వాగ్ధోరణి అంటే. అందుకని అమ్మవారు ఏ విధంగా చూసినా పరమ మధుర స్వరూపిణి అన్నారు. అసలు అమ్మవారి గురించి మనకు అందడానికి కూడా ఒక కారణం ఉన్నది. ఒకప్పుడు అమ్మవారి దేవతలు చాలామంది ఉన్నారు, అమ్మవారి శిష్యురాడు, అమ్మవారి లోకంలో ఉన్న దేవతాశక్తులు లక్ష లక్ష కోటయ అన్నాడు దేవీ భాగవతంలో మణిద్వీప వర్ణంలో. లక్షలు లక్షలు కోట్లట, అవి ఎన్నున్నాయి లెక్క పెట్టలే అమ్మవారి శక్తులు. ఈ జగత్తులో మనం అనుకున్న భూమి ఇది ఒకటి అనుకుంటారేమో, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి, ఎన్నున్నాయో లెక్కలేదు. వాటిని అసలు మానవ మాత్రుడు అనుకోండి గణన చేయలేడు. ఏదో మనం కొంత ప్రాంగణంలో ఉండి ఇది భూలోకం అది స్వర్గలోకం ఇది పాతాళలోకం పైన సూర్యుడు కొన్ని నక్షత్రాలు కొన్ని గ్రహాలు కనపడుతున్నాయి అనుకుంటున్నాం. ఇటువంటివి ఈ చరాచర జగత్తులో ఎన్నున్నాయో తెలియదు. అందుకని అమ్మవారు వీటన్నిటికీ తల్లి కనుక అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నారు. ఈ జనకి గొప్పతనం ఎంతో గొప్ప తెలుసుకోవాలి, ఆవిడ్ని పూజించాలి అని అందరికీ అనిపించింది. అందుకని అమ్మవారి దగ్గర ఉండేటటువంటి పరివార జనంతో పాటు భక్తులు, త్రిమూర్తులు ఇలాంటి వాళ్ళంతా ఒకరోజు అమ్మవారి దగ్గరకు వచ్చి, అమ్మా జగదంబ శ్రీ లలిత పరాపట్టారిక నీ పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాం, ఇంతవరకు అందరు దేవతలకి నామాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి, కానీ ఇంతవరకు నీకు సంబంధించిన నామాలు లేవు, నీ సహస్రనామం కూడా మాకు అందిస్తే మేము నిత్యం పూజిస్తాం, కనీసం ఏ శుక్రవారము ఖాళీ ఉన్నప్పుడు చేసి తరిస్తాం, మా కోసం సహస్రనామాలు ఇమ్మని అడిగారు. అప్పుడు అమ్మ ఏం చేసింది, తన శరీరం నుంచి 8 శక్తులను సృష్టించింది, కుడివైపు నుంచి 4, ఎడమ వైపు నుంచి 4, వాళ్ళన్నమాట ఈ అష్టదేవతలు, వాగ్దేవతలు. ఇందాక చెప్పగా వసిని, కామేశ్వరి, మోదిని, విమల, ఈ 4 కుడివైపు నుంచి పుట్టారు అమ్మవారికి. అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని, ఈ 4 ఎడమ వైపు నుంచి పుట్టుకొచ్చారు. ఈ 8 మంది అమ్మవారికి ఎదురుకుండా నిలబడ్డారు. అమ్మ ఏమిటి ఆజ్ఞ, మమ్మల్ని ఎందుకు సృష్టించావంటే ఈ రోజు నుంచి మిమ్మల్ని వాగ్దేవతలు, వాక్కుకి అధిష్టాన దేవతలు మీరు. మనం మాట్లాడటానికి మన ముఖం ఒక యంత్రం, ఈ యంత్రంలో ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క శబ్దం వస్తుంది, ఆ శబ్దం తెలుసుకుని మాట్లాడాలి. అందుకే శుక్లాంబరధరం అనకూడదు, అది ఒక దరిద్రం జాతి వాడి యొక్క లక్షణం. శుభ్రంగా శుక్లాంబరధరం, ఏ శబ్దం ఎలా పలకాలో ఉంది, అగుహ విసర్జనీయానాం కంఠః ఆ అనండి కొడుచు పొలుగుతాం కంఠం నుంచి, క అనండి కొడుచు పొలుగుతాం, హ అనండి కొడుచు పొలుగుతాం, అదొక నియమం. స అనగానే దంతాలు పైకి లేస్తాయి, దంత్యం అన్నారు దాన్ని. స అన్నప్పుడు సీతారాముల్లో సా కాకుండా శ్రీరాముల్లో సాని తాళవ్యం అన్నారు. కొన్ని ముక్కుతో పొలుగుతాం, ఇయ ఇణి నా నా మా సున్నా, ఇవన్నీ ముక్కుతో పొలుగుతాం, ఇవి అనునాశికాలు. ఇలా శబ్దాలన్నీ ఈ ముఖ యంత్రం నుంచి వస్తున్నాయి. ఏ శబ్దం ఎక్కడి నుంచి పలకాలో ఈ వాగ్దేవతలే ఇవ్వాలి. ఓ వాగ్దేవతలారా, ముఖయంత్రంలో ఉండి మానవులకి వాక్కులు ఇవ్వండి, మిమ్మల్ని తలుచుకున్నటువంటి వాడు పరమత్రాష్ట్రుడైనా భ్రష్టుడైనా వాడు ఎప్పుడూ జీవితంలో పుణ్యం చేయకపోయినా వారిని అనుగ్రహించి వారికి వాక్శక్తిని ఇవ్వండి. ఆ వాక్శక్తి ఇవ్వడానికి వీలుగా ఈ భక్తులు కోరుతున్నారు కాబట్టి నా కోసం ప్రత్యేకంగా సహస్రనామ స్తోత్రం రాయండి, నామ సహస్ర స్తోత్రం అన్నది. వాళ్ళు అలాగే అన్నారు, ఏకాంతంగా అమ్మవారిని పూజించి కూర్చుని అదిగో వాళ్ళు రాసిందే ఈ శ్రీమాత దగ్గర నుంచి మొదలుపెట్టి చిట్ట చివరి శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబ లలితాంబిక 183 శ్లోకాలలో 1008 నామాలు మహావైభవంగా రాశారు. ఆ అమ్మవారి కోసం వాగ్దేవతలు రాసినటువంటి స్తోత్రాన్ని అమ్మవారికి ఒకనాడు మణిద్వీపంలో 2 సభలో వినిపించారు. మామూలు సభ కాదు, మహాద్భుత దివ్య సభ అన్నమాట. ఆశ్చర్యం ఏంటంటే ఋషులు వచ్చారు, దేవతలు వచ్చారు, సురసిద్ధ సత్య నరకిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులు వాళ్ళందరూ వచ్చారు, త్రిమూర్తులు వచ్చారు, త్రిమాతలు వచ్చారు, అందరూ కింద కూర్చుని ఉన్నారు. అమ్మవారు ఒక ఆసనం మీద కూర్చుంది. అదిగో అమ్మవారు కూర్చున్న ఆసనం మామూలు సింహాసనం కాదు, పంచప్రేతాసనాసీన అమ్మవారు. అమ్మవారి ఆసనానికి పంచప్రేత ఆసనం అని పేరు. అంటే ఏమిటి, ఇప్పుడు నేను కూర్చున్నాను ఒక ఆసనం మీద, దీనికి 4 వైపు 4 కోళ్ళు, కుర్చీకి కూడా 4 కోళ్ళు ఉండాలి కదా, 4 కోళ్ళు ఉన్నాక మధ్యలో కూర్చోడానికి ఒక బల్ల కావాలి, 4 కోళ్ళు ఈ బల్ల, వీటిని 5 ప్రేతములు అన్నారు. మనకి ప్రేతం అంటే ఒక భయం, ఎవడన్నా చచ్చిపోయిన వాడి ప్రేతం అంటే దాని శాపం, అబ్బాయి ప్రేతాత్మ కాబట్టి కంగారు పెడుకుతాడు. ప్ర ఇత ప్రేత, ఇంతకంటే గొప్పది లేదు అని అర్థం అన్నమాట. ఎందుకు ఎంతకంటే గొప్పది లేదంటే, బతుకున్నప్పుడు నువ్వు ఎవరికైనా ద్రోహం చేస్తావు, ఇక చచ్చాక ద్రోహం చేసే అవకాశం లేదు కనుక. అందరిలో కల్లా మంచివాడు ఎవడంటే అజాతశ్చ, పుట్టని వాడు ఎప్పుడు మంచివాడు, పుట్టలేదు కనుక వాడు ఎలాగో మంచివాడే, పుడితే పాపాలు చేయాలి కానీ. కాబట్టి అజాతశ్చ, పుట్టని వాడు మంచివాడు, మృతశ్చైవ, చచ్చిపోయిన వాడు గ్యారంటీగా మంచివాడే, అంటే దొంగ వీళ్ళు రాయకుండా పోతే మళ్ళీ అదిరాశి ఏడిపిస్తే చచ్చాక కూడా ఏడిపిస్తున్నాడని తిట్టుకుంటారు, అది వేరే విషయం. సాధారణంగా చచ్చిపోయిన వాడు తిట్టలేడు మాట్లాడలేడు కనుక వాడు మంచివాడే. భిత్తవు లిఖిత ఏవచ గోడ మీద ఎవరైనా చిత్రించావు అనుకోండి వాడు ఎలాగో మాట్లాడలేడు, గోడ మీద బొమ్మ ఏం మాట్లాడుతుంది. అందువల్ల వాళ్ళు ఈ ముగ్గురు మంచివాడు అని పేరు. మనం చచ్చిపోయిన శవానికి కూడా మంచి పేరు పెట్టాం, ప్రేత అంటే చాలా ఉత్తమమైనది, ప్రకృష్టమైన ఇత, ఇంతకంటే మంచిది లేదు అని. పాప ఒక వ్యక్తి అలా పడిపోయి ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఎంత ఏడిస్తే మాత్రం పలుకుతాడా, లేదా పక్కకి వెళ్ళి బతికున్న రోజుల్లో నన్ను ఎంత ఏడిపించారా, బాగా అయ్యావు అంటే వాడికి అర్థమవుతుందా, లేదా శాండియాగో వచ్చి 13 రోజులు ఉపన్యాసం చెప్పేవారి పొగిడి మీరు దండేస్తే మాత్రం వాడికి అందుకుందా దంట, బతికొండగా వెయ్యాలి కదా దంట అంచేతను ఏమైపోయినా పాపం ఆ పడుకున్నవాడు ఆత్మ వెళ్ళిపోయింది కనుక ప్రాణాలు వెళ్ళాయి కనుక వాడు మాట్లాడలేడు కనుక వీడు ఉత్కృష్టుడు మంచివాడు అంటారని ప్రేత అన్నారు. అటువంటి 5 మంచి మనుషుల మీద అమ్మ కూర్చున్నది, ఒక ఉత్తమ దేవతల మీద కూర్చున్నది, అది పంచ ప్రేత మంచ ఆసనాసీన. 5 ప్రేతముల యొక్క ఆసనము మీద, అది కూడా మంచం, సంస్కృతంలో మంచి తెలుగులో మంచం అయిందనమాట, అది మంచి అని కూడా అంటాం. దాని మీద అమ్మ కూర్చుని ఉన్నది, ఆసీన కూర్చుంది. ఇంతకీ ఎవరు 5 గురు అంటే బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరస్య సదాశివః ఏతే పంచఖురా ప్రోక్తాః ఫలకస్తు సదాశివః. అమ్మవారి ఆసనానికి వరుసగా 4 గోళ్ళు ఉన్నాయి. ఒక గోడు బ్రహ్మ, మనం పెట్టుకునే 20 ఐరన్ రాడ్కు బదులుగా బ్రహ్మగారు ఒక కోడుగా ఆ మంచానికి వస్తున్నాడు. 2వవాడు విష్ణు, 3వవాడు రుద్రుడు, 4వవాడు ఈశ్వరుడు. రుద్రుడు వేరు ఈశ్వరుడు వేరు తెలియపోతే చాలా ఇబ్బంది. సదాశివుడు వేరు, సదా శంకరుడు వేరు, రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరు. అమ్మో, ఈశ్వర భేదాలు చాలా ఉన్నాయి. విష్ణువులో 7 భేదాలు ఉన్నాయి, బ్రహ్మలలో 7 బ్రహ్మలు ఉన్నారు. ఇవి తెలియాలంటే క్రమంగా బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లాంటిది ఎప్పుడోసారి వినాలి. ఓ ఏడాది చెప్పాలి నేను పురాణం, అంత ఇబ్బంది అనమాట. దాంట్లో అంత మహత్తరమైన శక్తులు ఉన్నాయి వాటిలో. కానీ ఈ 4 కోళ్ళుగా వీళ్ళు కూర్చున్నారు. ఉత్తి కోళ్ళు ఉంటే లాభలేదు, మధ్యలో బలం ఉండాలి కదా, ఫ్లాట్. సంస్కృతంలో ఫలకము అంటాం, అదే తెలుగులో పలక అయింది. తెలుగులో పలక మీద రాసేటంటే సంస్కృతంలో పలకం అనమాట. ఇంకా మాట్లాడితే అదే బల్ల అయిపోయింది. ఈ బల్ల కావాలి. ఈ బల్ల ఎవరంటే సదాశివ, ఫలకస్తు సదాశివ. సదాశివుడు అని ఒకడు ఉంటాడు. అందుకే లలితాదేవి ఆలయాలకు వెడితే శివుడు లాంటి ఆకారం ఉంటుంది. ఆకారం మీద కూర్చుంది అనమాట. ఒక కోడు బ్రహ్మ, ఒక కోడు విష్ణువు, ఒకటి రుద్రుడు, ఒకటి ఈశ్వరుడు, మధ్యలో బల్ల సదాశివుడు. ఆ సదాశివ పర్యంకం మీద, మంచం మీద, ఆసనం మీద హాయిగా కూర్చుంది అమ్మ. అది ఆవిడ సింహాసనం. ఈ ఆసనం మీద కూర్చుంది. కూర్చుని ఇక ప్రారంభించండి అది. వీడు లలిత సహస్రనామాన్ని మొత్తం వినిపించారు ఒకరి తర్వాత ఒకళ్ళు. ఒకళ్ళే చెప్పలేదు, మొత్తం 8 మంది. ఒక శ్లోకం ఒకళ్ళు, ఒక శ్లోకం ఒకళ్ళు, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆఖరణ సభంత నిశ్శబ్దం అయిపోయిందిట. ఏమి నామములు, ఏమి మాధుర్యం. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పండితులు, దీని అర్థం తెలుసుకోగలిగారు. భవిష్యత్తులో ఇది భూలోకానికి వెళ్ళాలి, వెళితే సామాన్య మానవులు అర్థం చేసుకోకపోతే వాడు ఇష్టం వచ్చినట్టు చదివే ప్రమాదం ఉంది కదా అని అందరిలోకి గొప్పవాడే విష్ణువుకి అనుమానం వచ్చింది. లోక శ్రేయస్సుని కోరుకుంటాడు కనుక ఆయనకు అనుమానం వచ్చి, అమ్మ మేమంతా జీర్ణించుకుని ఆనందిస్తున్నాం, మాకే ఇందులో ఇంకా కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి. అటువంటిది ఇంకా భూలోకవాసులు ఎలా చదువుతారో రేపు పొద్దున్న కొంప తీసి అటు చదవలసింది, ఇటు ఇటు చదవలసింది, ఇటు చదివితే వాళ్ళకి అర్థం కాదేమో. అప్పుడేం చేయాలంటే నువ్వు అర్థం చెప్పే బాధ్యత తీసుకోండి. ఆవిడ వెంటనే ఎవరు అడిగారో వాళ్ళకే అంటగట్టింది ఆ బాధ్యత. అప్పుడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడు అనే పేరుతో అవతారం ఎత్తి భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అస్సాం వెళ్ళండి, అక్కడ గౌహతిలో దిగండి. ఆ గౌహతికి దగ్గరలోనే కామరూపాదేవి అని అమ్మవారు కొండ మీద ఉంటుంది. మనం చెప్తున్నాగా హరిక్షేత్రే కామరూప, అష్టాదశ శక్తి పీఠాల్లో హరిక్షేత్రే కామరూప. హరిక్షేత్రం అంటే గౌహతిలో ఉన్న కామరూప ఆలయం ఉన్న ప్రాంతం అన్నమాట, దానికి హరిక్షేత్రం అని పేరు. అక్కడ అమ్మవారు కామరూపాదేవి అనే పేరుతోంది. కామరూపీ కాదు, కామరూప ఆకారానికి స్త్రీలింగ్ లేదు. అదిగో అక్కడే బ్రహ్మపుత్ర నదిలో, ఆ కొండలకు దగ్గరలోనే బ్రహ్మపుత్ర నదిలో హోజో అని ఒక పర్వతం ఉంది, అది అశ్వ ప్రాంతం అన్నమాట. ఆ కొండ మీద హయగ్రీవుడికి గుడి ఉంటుంది. నేను 100 మందిని తీసుకెళ్ళి అక్కడ భాగవతం, దేవీ భాగవతం నవాహం చేసినప్పుడు వారందరికీ చూపించాను. మీకు వీలున్నప్పుడు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అందులో ఉన్న ఆ హయగ్రీవ పర్వతం, దాని మణిపర్వతం అని కూడా అంటారు. ఆ పర్వతం మీద హయగ్రీవుడు ఆలయం ఉంటుంది, అగస్త్యుడు ఉంటాడు, అమ్మవారిని ఆయన పూజించాడు, అక్కడే లలితా సహస్రనామాన్ని బోధించాడు అనమాట. భూలోకంలో మొట్టమొదట లలితా సహస్రనామం బోధించిన స్థలం అదిగో అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుత్ర నదిలో ఉన్నటువంటి ఈ పర్వతం, మణిపర్వతం అనమాట. అత్యద్భుత పర్వతం, మంచి వడిగా ఉంటుంది బ్రహ్మపుత్ర. ఆ వడిలో పడవలో వెళ్ళి వెళ్ళి భయపడక్కర్లేదండి, వాయిదారి భయం ప్రతి వాడికి. భయం ఎందుకు, ఎక్కడ పోయేవాడు అక్కడ పోయే పోయే కాలం వస్తే ఎవడో ఆపలేడు. ఆయి ఉన్నంతకాలం ఎవరో ఏం చేయలేదు. అక్కడ కాసేపు అయినా తపస్సు చెయ్యాలి, సిద్ధభూమి అది. అక్కడ భూలోకంలో చాలా కాలం హయగ్రీవుడు తపస్సు చేశాడు. ఒక్కసారిగా లలితా సహస్రనామం భూలోకానికి రాలేదు. విన్నాక హయగ్రీవుడు భూలోకంలో కఠోర తపస్సు చేసి తపస్సు తర్వాత ఎవరికి మొట్టమొదట ఇద్దాం లలితా సహస్రనామం అనుకున్నాడు. ఒక సహస్రనామం ఒక గొప్ప మంత్రం ఇవ్వాలంటే శిష్యుడు కూడా గొప్పవాడు ఎలా ఉండాలంటే వినయంగా చేతులు కట్టుకునేవాడు ఎలా ఉండాలి. గురుభక్తి ఎప్పుడు వచ్చిపోకూడదంట. గురుభక్తి లేని వాడికి ఏ మంత్రమైనా సిద్ధించదు. మీకు చాలాసార్లు చెప్పా, ఒక మంత్రం సిద్ధించాలంటే అన్నిటికంటే పరాకాష్ట గురుభక్తి. గురుభక్తి విహీనుడికి పొరపాటును కూడా ఏ మంత్రము ఫలించదు. అహంకారంతో ఉన్నవాడికి ఎలా ఫలిస్తుంది, వినయంగా పాదాలు పట్టుకోవాలి, అలాంటి వాడు ఉండాలి. అందుకని ఇటువంటి వాడు ఎవడ దొరుకుతాడా అని చూడగా ఆయన అదృష్టవశాత్తు మన అదృష్టవశాత్తు ఆయనకి మంచి శిష్యుడు దొరికట. శిష్యుడు సరైన వాడైతే గురువు గారు విజృంభించి చెబుతాడు. ఇప్పుడు మీరంతా శ్రద్ధగా వింటే నేను ఏదైనా చెబుతాను. మీలో మీరు ఫోన్ చెప్పుకుంటూ హలో అన్నారంటే నేనేదే చెబుతాను. దాంతో ఒకసారి మండింది. అప్పుడప్పుడు అన్ని వేళలో కాదుగా ఒక్కొక్క చోట మాత్రం మహానుభావులు ఎందుకు వస్తుందో తెలియదు. ఒక్కొక్క రోజు అనమాట వాడు కలిపురుషుడు పట్టుకుంటాడు వాడిని. అందుకని ఆ కలిపురుషుడు ఆవేశించినప్పుడు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అందరికీ సెల్లే సెల్లు కాదని ఒక్కప్పుడు హెల్లు కాని, హెల్లు కాదది పెరిగడి బిల్లు కాని, బిల్లు కాదది జేబుకి చిల్లు కాని, చిల్లు కాదది లైఫ్కి నిల్లు కాని అని రెండవ బతి చెప్పేశాను. అంచేత ఈ మాయదారి సెల్లు మన గోటు హెల్ అన్నమాట. అలాంటిది లేదు మహానుభావులు మీరంతా నిజంగా ఎటువంటి వాడు అగస్త్యులు లాంటి వాడు అనమాట. నా పూర్వజన్మ సుకృతి వాళ్ళు దొరికారు మీకు. అంచేత శిష్యులు గుణార్జులైనా, శిష్యులు గుణార్జులైన విశేష స్థితి నుంది గురువు జీవించును. నిర్దూష్య గుణబల గరిష్ఠులు శిష్యులరై గురుని కోర్క చేయందగదే. భాగవతంలో సందీపుని అంటాడు కృష్ణుడితో అనమాట. శిష్యులు గొప్పవాళ్ళైతే గురుగారు గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు. గురువుని పైకి తీసుకురావాలన్నా శిష్యుడే, దామని గద వారియాలన్నా వాడే, పల్లకీలో పెట్టి ఊరేగించేది వాడే, తలకు పక్క నుంచి తప్పుకుంటే వీడు కింద పడతాడు, అలా పడేయాలన్నా వాడే. మీలాంటి ఉత్తమ శిష్యులు దొరకడం నా అదృష్టం, నా జాతకమే మారిపోయిందన్నాడు. నిజంగా కృష్ణుడు శిష్యుడు కాకపోతే సాందీపని పేరు మనం తలుచుకుంటామా? అలాగే అగస్త్యుడిని తలుచుకోవాలంటే లలితా సహస్రనామం రావాలంటే మంచి శిష్యుడు రావాలి. ఒక రోజున తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ తన భార్య లోపాముద్రతో అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాడు. అసలు ప్రపంచమంతా తీర్థయాత్రలు చేసిన మహానుభావులు ఆ రోజుల్లో అగస్త్యుడు అనమాట. ఎప్పుడు వాడండి ఆయన కృతయుగంలో పుట్టినవాడు, ఎన్ని తీర్థయాత్రలు చేశాడు. కాలిఫోర్నియా వచ్చాడు, అక్కడికి వెళ్ళాడు, అస్సాం వెళ్ళాడు, మళ్ళీ అస్సాంలో ఉన్నాడంటే లండన్ వెళ్ళాడు. థేమ్స్ నదీ తీరంలో కూర్చుని తపస్సు చేశానని చెప్పాడు ఆయన ఏకంగా. ఓ అది బాబాయ్ తిరగని చోటంటూ లేదనమాట. భార్యతో పైగా పెళ్ళాన్ని ఇంట్లో వదిలేసి నాకు నేనే నీకు నీవే అని విడాక్తర్ వెళ్ళలాగా, భార్య సమేతంగా వెళ్ళాలి యాత్రకి ఎక్కడికి వెళ్ళినా సరే. ఆయన వీసా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను వెళ్ళాను, మరి ఏం చేయను నేను. నెక్స్ట్ ఇయర్ అంటే రావణ గారు వీసా తెప్పిస్తారు కాబట్టి వస్తాను. ఈ లోపు కొంత ఇబ్బంది కదా, ఈ ఇబ్బంది ఆయనకి లేదు. పైగా ఆయన ఆకాశగమనం, ఆకాశంలో ఆయన పెడుతుంటే ఏ రాడారు పట్టుకోలేదు ఆయన. అది ఆయన గొప్పతనం, ఎక్కడ కావాలంటే ఎక్కడికి వెళ్ళగలడు. అది తపశక్తి అంటే ఆ మహానుభవులు అనుకోండి. ఈ విధంగా లోపాముద్రా సమేతంగా వచ్చాడు. వచ్చి చూడగానే మడి పర్వతం కనపడింది. ఈ పర్వతంలో ఇంత పూర్వం ఎప్పుడూ లేని ఒక కాంతి కనపడుతుంది. తెల్లని కాంతి ఆ పర్వతం మీద నుంచి వస్తుంది. ఏమిటానని వెళ్ళి చూస్తే తెల్లగా మంచి గుర్రపు తలతో ఒక ఆయన జపం చేస్తున్నాడు. అర్థమైపోయింది విష్ణు అని. విష్ణుమూర్తి అవతారాల్లో తెల్లని అవతారం ఇది ఒకటి, వామన అవతారంలో ఎర్రగా ఉండేవాడట, హయగ్రీవ అవతారంలో తెల్లగా ఉండేవాడు.
రేపు కల్కి అనే పేరుతో అవతారం రాబోతున్నాడు కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత. అప్పుడు ఆయన పసుపచ్చ రంగులో ఉంటాడట, పూర్తిగా పసుపచ్చ రంగులో. అంటే సన్ఫ్లవర్ అంటానే ఆ పువ్వు పొద్దుతిరుగుడు పువ్వు రంగులో ఉండి గిరజాల జుట్టుతో పాతికేళ్ల కుర్రవాడిగా ఉండి కత్తి పుచ్చుకుని గుర్రం ఎక్కొస్తే వాడు కలికి అవుతారంటే బట్టపురతో ఉన్నవాడు కాదు కలికి అవుతారంటే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే పసుపు రంగులో ఉండాలి ఆయన. ఇలా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రంగులో కృష్ణుడిగా ఉన్నాడు అనుకోండి, చక్క కణాలలాగా ఉంటాడు, నీలలేక చేయ శరీరుడు. ఎందుకయ్యా నల్లగా ఉన్నావు అంటే చమత్కారం చేశాట గర్గభాగవతంలో. అన్ని అవతారాల్లోనూ కృష్ణ అవతారంలో ఇతరులాగా ఎందుకు వచ్చామంటే ఎండలో తిరిగితే నాకేం బెంగలేదు అన్నాడు. నేను వాడిపోతాను వాడిపోతానండి బెంగలేదని. కృష్ణుడు చాలా కొంటివాడు, తమాషాగా మాట్లాడతాడు, హాస్యం ఉండాలి నీటిలోనని ఆయనకి తెలుసు. ఏ హాస్యం ఎప్పుడే కూర్చుని కూర్చుంటే దిక్మాన్ మోహన్లో ఏముంటుంది కదా. అందుకని అమ్మవారు కూడా చిరునవ్వుతూనే ఉంటుంది. సరే ఇవన్నీ పక్కన పెడితే హయగ్రీవ అవతారం తెల్లనిది. వెంటనే రెండు చేతులు జోడించాడు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. ఆ హయగ్రీవుణ్ణి ఉపాస్మయే ఉపాసిస్తున్నాను ధ్యానిస్తున్నాను, హయగ్రీవుణ్ణి ఉపాసిస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? జ్ఞానానందమయం, ఆనందమయం కాదట, జ్ఞానము వల్ల వచ్చే ఆనందమే ఆయన శరీరం. ఆనందం అనేక రకాలుగా ఉంటుంది. అయ్యా వాడు ఆనంద స్వరూపుడే అన్నా ఈ ఆనందం శాశ్వతం కాదు. ఒక్కొక్కడికి సమోసా తింటే ఆనందం, ఎంతసేపు రెండు తింటే ఆనందం, నాలుగు తింటే తర్వాత హడిలిపోయి బయటికి పరిగెత్తాలి. ఒక్కొక్కడికి డ్రింక్స్ తాగితే ఆనందం, ఎంతసేపు ఉంటుంది ఆనందం? కొంతసేపు, ఎక్కువైతే ప్రమాదం. ఒక్కొక్కడికి రాత్రి చేసరికి పుచ్చుకుంటే అదో ఆనందం, అదంతసేపు తర్వాత వాంతి అవుతే ప్రమాదం. కాబట్టి ప్రతి వ్యక్తికి ఆహారం వల్ల విహారం వల్ల సాంగత్యం వల్ల వచ్చే ఆనందం అశాశ్వతం. ఈ భూలోకంలో ఉన్న ఏ ఆనందము జ్ఞానానందం కాదు, బ్రహ్మానందం కాదు, శాశ్వతానందం కాదు, తాత్కాలిక ఆనందాలు. ఈ ఆనందములు చివరికి దుఃఖమే ఇస్తాయి. కానీ జ్ఞానం పొందాక వచ్చే ఆనందం ఉంది. ఇప్పుడు పురాణం వినడం వల్ల అని తలుచుకున్నప్పుడల్లా వచ్చే ఆనందం, అది శాశ్వత ఆనందం, అది ఎక్కువైపోతుంది ఆనందం. భగవంతుడి సాక్షాత్కారం వల్ల వచ్చే ఆనందం, అది నిజమైన ఆనందం. మహాత్ముడు జ్ఞానస్వరూపుడు ఆయన, జ్ఞానము వల్ల వచ్చే ఆనందమే ఆయన శరీరము. అటువంటి వాడు ఆయన. నిర్మల స్ఫటికాకృతం, స్వచ్ఛమైన స్ఫటికం ఎంత తెల్లగా ఉంటుందో అలా ఉంటాడు. స్ఫటికాలు చాలా తెల్లగా ఉంటాయి, అలా ఆయన కూడా తెల్లని ఆకారంతో ఉంటాడు. ఆధారం సర్వ విద్యానాం, అన్ని విద్యలకి ఆయనే మూలం. ఆయన దగ్గర లేని విద్య లేదు. బ్రహ్మ విద్య మొదలుకొని భూలోకంలో ఉన్న వ్యాకరణం వరకు అన్ని విద్యలు ఎరిగిన వాడు ఆయన. అటువంటి హయగ్రీవుని నేను ధ్యానిస్తున్నాను అన్నాడు. రానాయన కూర్చో అనగానే, స్వామి అసలు మీరు ఈ రూపం ఎందుకు ఎత్తారు? ఏమిటి మీరు చేస్తున్న స్తోత్రం? అది నాకు చెప్పండి అన్నాడు. వెంటనే కళ్ళు మూసుకుని అడిగాడు కనుక సమాధానం చెప్పాలి. చెప్పాలంటే ఈయన సరి అయిన శిష్యుడు అవునా కాదా? ఈ సరి అయిన శిష్యుడు అవునా కాదా ఎలా తెలుస్తుంది మరి? అందుకని వెంటనే అమ్మవారిని ఒకసారి అడిగాడు. చెప్పేవి పర్వాలేదు అది. శిష్యులకి తన యోగ రహస్యాలు గురువులు తొందరపడి చెప్పకూడదు. మొదటి రోజే చెప్పేటవాడు. వీళ్ళు పరీక్షించి శ్రద్ధగా ఉంటే అప్పుడు చెబుతాడు. లేదా యోగ శక్తి వల్ల ఎదురుగా ఉన్న శిష్యుడు అర్హుడు అనుకుంటేనే మంత్రం ఇస్తాడు. ప్రతివాడికి మంత్రం ఇచ్చేలేడు గురువు కూడా, పుచ్చుకోలేడు వాడు కూడా. అందువల్ల హయగ్రీవుడికి అగస్త్యుని గొప్పతనం అర్థమయ్యేది. అప్పుడు చెప్పాడు, నాయన ఒక రహస్యం చెబుతున్నాను నేను. పూర్వం ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో నిద్రపోయాడు, గాఢంగా నిద్రపోయాడు. ఆ సమయంలో దేవతలకి రాక్షసులకి ఘోర యుద్ధం జరిగింది. ఒకరోజులు కదట, సహస్ర సమవాసత, 1000 సంవత్సరముల పాటు దేవదానవులకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులతో పోరాడుతూ దేవతలకి సాయం చేస్తూ చేస్తూ విష్ణుమూర్తి యుద్ధంలో ఇంకా ఓపిక లేక అలిసిపోయి హఠాత్తుగా సముద్రంలోకి వెళ్ళిపోయి సముద్రంలో ఏకాంతంగా నిద్రపోయాడు. ఎవరికి కనపడకుండా నిద్రపోయేవాడికి తలగడ కావాలి కదా, ఈ ధనుస్సులో ఎక్కువ పెట్టి ఆ తాడు మీద తలబెట్టి నిద్రపోయాడు. ధనుస్సుకి విల్లుకి ఒక అల్లెతాడని ఉంటుంది, ఆ తాడు ఉంటేనే మనం బాణం ఎక్కువ పెట్టి వేయగలం. ఆ తాడు మీద తలపెట్టి ఆ తాడు కూడా బాగా లాగి ఎలాస్టిక్ లో ఉంటుంది ఆ తాడు, దాన్ని లాగి దాని మీద పెట్టుకుని నిద్రపోయాట. పాపం దేవతలు రాక్షసులతో యుద్ధం జరుగుతోంది, హఠాత్తుగా విష్ణువు మాయమైపోయాడు, ఇప్పుడు మనకి విజయం ఎలా వస్తుంది, విష్ణువు లేకపోతే విజయం పొందలేము, అందులో రాక్షసులు విజృంభిస్తున్నారు, ఉన్న మనకి దిక్కల్లా ఆయన ఒక్కడే, ఆయన కనబడకుండా పోయాడు ఏమిటి అని విష్ణువు కోసం వెతుక్కుంటూ వచ్చారు. వెతగ్గా 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 పాల సముద్రంలో గాఢంగా అల్లితాడు మీద తలపెట్టుకొని నిద్రపోతున్న శ్రీమన్నారాయణుడు కనబడగానే వీడు ఆశ్చర్యపోయి, ఈయన నిద్రపోతే ఎలాగా, ఈయన లేవాలి, లేచి మనకి సాయం చెయ్యాలి, ఈయన చేస్తే సాయం విజయం ఖాయం, లేదా చావడం తప్పదు అనుకుని లేపండి లేపండి అన్నారు. ఇక్కడే వచ్చింది తెప్పలు. ఇక్కడ గొప్ప శ్లోకం రాశారు దేవీ భాగవతంలో, ఎవడికి వాడు లేపండి అంటే మేము లేపం అన్నారట. ఎందుకని, లేపితే పాపం. మనం లేపి అనవసరంగా మహానుభావుడిని నిద్రాభంగం చేస్తే పాపం కదా, ఈ పాపం మనం ఎందుకు చేయటం, ఈ పాపం ఎవడికోడికి అట్టగట్టేయండి అన్నారు. మనం చేయకపోతే ఇంకోటి ఎవరి చేతనే చేయించడం అన్నమాట. అందుకని బాగా ఆలోచించి బ్రహ్మ కూడా ఒక పురుగును సృష్టించాడు. చరిత్రలో మొట్టమొదట పుట్టిన పురుగు అనమాట అది. పురుగుల్లో బ్రహ్మగారి సృష్టి అది. ఆ పురుగునే చెద అంటారు. చెద పురుగు అన్నది ఉంది కదా, ఇప్పటికి కూడా ఆ పెస్ట్ కంట్రోల్ బోర్డు వాడు పెట్టుకుంటారే ఆ పెస్ట్ ఇదే ఇలా గుర్తింది అనమాట మొదట. ఓ చెద పురుగ, దాన్ని సంస్కృతంలో వమ్మిరి అంటారు. ఓ వమ్మిరి, నువ్వు నా కూతురువి పుట్టావు. ఆ విష్ణుమూర్తి అల్లెతాడు మీద తల పెట్టు పడుకుని నిద్రపోతున్నాడు. ఆ తాడు పుట్టుకుని కొరికి, తాడు కొరికేమనుకో, ఆయనకి తలగడ కాస్త నీళ్ళలోకి పడుతుంది, వెలుగు వస్తుంది. బాగా నిద్రపోతున్న వాడి తలగడ లాగేస్తే ఉటుక్కుని డామలు ఎత్తిపోతాడు. లేదా ఇంకో ఏ కపిల్ లాంటి వాడుకు ఒక రిక్షా ఇస్తే వాడు పటాపట అటాడు తొక్కుతాడు, దెబ్బతో వెలుగు వస్తున్నారు వాడు. వేరే విషయం అక్కడ పాపి లేడు. అందువల్ల సరే మొత్తం మీద ఈ తాడు పుటుక్కులు కొరికి ఇయ్యాను కానీ, అమ్మ బాబు అది ఎంత తెలివైందండి, బ్రహ్మగారి సృష్టి కదా మహాత్మా, మీరంతా తెలివిగా తప్పుకొని పాపం నాకు తోసేద్దాం అనుకున్నారా, మీ అందరూ పుణ్యాలను నేను పాపము చెయ్యాలా. నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యో ప్రీతి భేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్యా సమం స్మృతం. దేవి భాగవతం ప్రథమ స్కందంలోని గొప్ప శ్లోకం ఇది. ఆ పురుగు అంది, ఎవరైనా అలసి నిద్రపోతూ ఉంటే వాళ్ళని అనవసరంగా లేపకూడదు, అలా నిద్రాభంగం చేస్తే బ్రహ్మహత్యా పాపం వస్తుంది, కాబట్టి లేపకండి అనవసరంగా. ఏదో దరఖాస్తు దారబడి నిద్రపోతూ ఉంటే గుడి కట్టేటప్పుడు లేపండి పర్వాలా, మళ్ళీ రేపు రామమ్మా అని, కానీ ఒట్టినే లేపకండి. కథాచ్ఛేద, ఇదిగో పురాణం జరుగుతోంది, ఈ పురాణం జరుగుతున్నప్పుడు మధ్యలో లేచి కబుర్లు చెప్పుకోకూడదు ఏమక్కదైనా సరే. అలా కథకి, పురాణ కథకి భంగం కలిగిస్తే అది కూడా బ్రహ్మహత్యా పాపమే. దంపత్యోహ ప్రీతి భేదనం, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళని పొరపాటును కూడా విడదీయకూడదు, అస్సలు విడదీయకూడదు. ఏ ఒక్కతోటి వాళ్ళిద్దరికి మధ్యలో లేనిపోయిన తగాదా పెట్టకూడదు అనమాట. అలా భార్యాభర్తలు విడదీయడం కూడా బ్రహ్మహత్యా పాపమే. శిశుమాతృ విభేదశ్చ, తల్లిని బిడ్డని దూరం చేయకూడదు. ఆసుపత్రిలో పుట్టి పుట్టగానే పిల్లాన్ని తీసుకెళ్ళి అమ్మేయకూడదు 10 రూపాయలకి అప్పుల ఆసుపత్రిలో అమ్మినట్లుగా. అంచేత ఇలా తల్లిని బిడ్డని వేరు చేయడం కూడా బ్రహ్మహత్యా పాపంతో సమానం. ఈ పాపాలు నేను ఎందుకు చేస్తాను నా వల్ల కాదండి. అలా కాదు, నువ్వు పుట్టిందే విష్ణువుని లేపడానికి, నువ్వు కూడా లేపలేదనుకో మేము చచ్చిపోయేటట్లున్నాం, మా కోసం ఈ ఉపకారం చేయండి, మా బాబు కదా అన్నాడు ఆ పురుగుని. అప్పుడు అది ఏమంతా తెలుసా, నాకేంటి అండి, ఈ చెయ్యి చాపడం అప్పుడు పుట్టిందన్నమాట చరిత్రలో లంచం సృష్టిలో. నాకేంటి, ప్రతివాడు అంతే ఈ పని చేస్తే నాకేమిటి అన్నాం శుభ్రం నాకోక. అప్పుడు ఆయన తెల్లబోయి, ఆహా నా సృష్టిలో ఏమి లోపం ఉందో, పుట్టి పట్టుకుని 10 నిమిషాలు అవ్వలేదు పురుగు కూడా, నాకేమిటి చెయ్యి తడుతుందా అంటుంది అనుకుని ఆశ్చర్యపోయి సరే ఏం చేస్తాడు. ఓ వంగి, యజ్ఞం చేస్తున్నప్పుడు సుక్కు శ్రమలతోటి నెయ్యి పస్తాం హోమకొండంలో, ఆ సుక్కు శ్రమల నుంచి కిందకి జారి నేల మీద పడే నేతి బొట్లు నీవి అన్నాడు. అప్పుడు అదంది ఇంతేనా, సరిపోలేదు లంచం, కంచంతో నిండిపోవాలి, ఇంకేమన్నా ఇవ్వకూడదా అంది. ఇంకా బాగా ఆలోచించి ఇక మీదట నేల మీద ఒలికిపోయిన ద్రవ పదార్థములన్నీ నీవి అన్నాడు. పెరుగు తీసుకొచ్చి వట్టిస్తున్నాం, డౌకర్ గిరి కింద పడిపోయింది, ఒలిగిపోయింది, ఇంకెత్తకూడదు. ఒలిగిపోయిన పెరుగు అంతా ఎవరు కట్టారు పద్మాకర్ గారు, మీరు వేసేసుకోండి అని నాకు వెళ్ళిపోవడం. అది చెర పురుగుది. అంతే కదా పెట్ట మీద పోయాలి కదా అని నా కడుపుని పెట్టగా చేసి అందులో పోయిపోయింది. అలా ఏదైనా నేల మీద ఒలిగిపోతే. అందుకే మీకు రహస్యం చెప్పరా, కర్ణుడు ఒకసారి రథం తోలుకుంటూ పెడుతుంటే ఒక చిన్న పాప నెయ్యి పట్టుకెట్టుంది గిన్ని. ఎంతలో ఈ రథం మీదకి వచ్చేసరికి కంగారు పడి ఆ పిల్ల ఒడికి కింద పడిపోయింది, నెయ్యి గిన్ని నేల మీద పడిపోయింది, బాబోయ్ నా నెయ్యి మా అమ్మ చంపేస్తుంది అని ఏడ్చింది. దాంతో కర్ణుడు ఏం చేశాడు, ఆ భూమిని పిండి ఆ నెయ్యి తీసుకొచ్చి గిన్నెలో పోశాడు. అప్పుడు భూమి ఏముంది, బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభంలో చెదపురుక్కి ఇచ్చాడు దీన్ని. నేల మీద ఒలికిన ద్రవం ఎత్తేవు కనుక నీకు వస్తుంది ఉపద్రవం, తొందరలో రథచక్రం భూమిలో కుంగిపోగా అని చెప్పించింది. అందువల్ల శాపం వచ్చింది. అయితే సరదాగా చెప్పించలేదు ఆవిడ, నేల మీద ఒలిగిపోయాక ఈ నెయ్యి అసలు ఆరోగ్యరీత్యా కూడా మంచిది కాదు. అయినా కొంతమంది ఆ గుడ్డంతులో పెట్టేసి ఏం అరగినట్టుగా నెయ్యి పిండేసి రాగానే వేస్తారు అనమాట. ఎంత కమ్మగా ఉందో అండి అన్న పైగా, ఆ కమ్మగా కాదు నెమ్మ తిరుగుతుంది విడితే వాడి. అందువల్ల నేల మీద ఒలికిన ద్రవములన్నీ నీవి. మళ్ళీ ఘన పదార్థాలన్నీ మాత్రం మానవులు. ఘన పదార్థాలు మనం కాకపోతే ప్రమాదం. అరటిపండు ఒలిగిపోయి తీసుకోకపోతే ఎప్పటి నుంచి మనం బతకలేము. ధాన్యం నేల మీద పోస్తాం, అవన్నీ మనవే. ఒక్క ఆవు పాలు ఆవు నెయ్యి ఇలాంటి ద్రవములు మాత్రమే నేల మీద ఒలిగితే అవి నీవి. రెండు సరిపోలేదు అక్కడ, రెండు మీరిచ్చారు పొచ్చటగా అని. అయితే ఓ వచ్చి కొంతమంది పుస్తకాలు కొంటారు లేదా పక్కవాడి దగ్గర నుంచి ఒక్కసారి చదువుకుంటాం చదువుకునిస్తామంటారు. చదువుకుంటారో లేదో తెలియదు కానీ ఇవ్వడం మాత్రం ఇవ్వరు. తాము చదవరు ఇతరులకు ఇవ్వరు లేదా కొనుక్కొచ్చి ఇంట్లో. ఏంటంటే ఇది మధ్య మధ్యలో దీనికి కూడా చదువులు కావాల్సింది నాకేమో కట్టుంది. ఇది మళ్ళీ అయింది వాసుదేవ జయ శ్రీ మాతా శ్రీ మహారాజ్కి జయ. అప్పుడు ఈ పుస్తకాలు చదవకుండా ఎక్కడో చోట మూల దాచేస్తే అలాంటి పుస్తకములన్నీ నీవే అన్నాడు. అదే వాడు చదవట్టడం మొదలైంది అప్పటి నుంచి. ఇక పుస్తకాలు చదవకు పైకి తీరు మూల బారేస్తారు ఎందుకు అని చెప్పండి. అసలు అది కూడా దోషం ఉన్నాడు. దారిద్ర్యానికి హేతు తెలిసినా చెత్త చెత్త కింద పేరుకుపోయి కదల్చకుండా ఉంచేస్తే ఏళ్ల తరబడి ఎవరికి ఇవ్వకుండా దానివల్ల లక్ష్మీదేవి కోపం వస్తుంది, చెదలు పడతాయి, కోపం పెరుగుతుంది. ఈ మూడు ఇవ్వగానే ఈ చెల పురుగు విజృంభించింది. టక్కన వచ్చింది శ్రీ మహావిష్ణువు తలపెట్టి నిద్రపోతున్న అల్లె తాడుని పుడుక్కును కొరికేసింది. ఆ తాడు కొరకగానే బాగా లాగి ఎక్కువ పెట్టకూడదు కదా తాడు. ఆ తాడు మహావేగంతో పైకి లేచిపోయింది. మహాశబ్దంతో భూ నభోంతరాళాలు దత్తరిల్లిపోయారన్నమాట. భూ అంటే భూలోకం, నభ ఆకాశం, అంతరాళం అంటే మొత్తం ప్రాంగణం అంతా. భూ నభ అంతరాళం, భూ నభోంతరాళం అన్నమాట. ఇటు భూలోకం ఆకాశం అన్ని దద్దరిల్లిపోయి ఒక మహా శబ్దం పుట్టింది. ఆ శబ్దంతో పాటు ఈ తాడు పైకి లేచిపోయింది. ఆ తాడు దగ్గరికి తల తిరిగి సముద్రంలో పడిపోయిందంటే విష్ణు తల ఛేదింపబడిపోయింది. ఒక్కసారి దేవతలు హాహాకారం చేశారు. మనం ఒకటను పుట్టి ఇంకోటి జరిగింది. విష్ణువు నిద్దట్లోకి వెళ్ళేస్తాడంటే మొత్తం తలైపోయి దీర్ఘ నిద్దట్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అమ్మ బాబు శ్రీ మహావిష్ణువు శిరస్సే దిగిపోతే ఇక మనల్ని రక్షించేవాడేవాడు బాబు అని గుళ్ళను బాలబెట్టాడు. ఏ పనైనా సక్రమంగా ఆలోచించి చెయ్యాలి, పొరపాటు పడి చేశాము, ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. ఈ శ్రీ మహావిష్ణువుకి ప్రాణం వచ్చి మనల్ని రక్షించాలంటే ప్రాణస్వరూపమైన జగదంబని ప్రార్థించాలి అని అమ్మవారినప్పుడు, యా దేవి సర్వభూతేషు ప్రాణరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారిని ధ్యానం చేశారు. అప్పుడు అమ్మవారు ఆకాశంలో ప్రత్యక్షమై సింహవాహనం మీద 8 చేతులతో శంఖం చక్రం గద అంకుశం పద్మం మొదలైన వాటితో ప్రత్యక్షమై, ఓ దేవతలారా బ్రహ్మ మీరేమో నిశ్చింతగా ఉండండి, లోకశ్రేయస్సు కోసమే విష్ణువు తల తెగింది, దీనికి ఒక కారణం చెబుతున్నాం వినండి. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంటే ఆవిడ చూచి చిరునవ్వు నవ్వాడు. ఓ నవ్వు నవ్వగానే ఆవిడ కోపం వచ్చింది, ఎందుకు నవ్వాడు ఈయన. అందుకే అస్తమాటం అనవసరంగా భార్య చూసి నవ్వకూడదు, ఒళ్ళు పడుతుంది ఆవిడ. అంచే నవ్వేటప్పుడు నవ్వాలి. ఏదైనా మంచి బజ్జీ చేసి పెట్టింది అనుకోండి అని నవ్వారంటే, నా బజ్జీ గట్టిగా ఉన్నాయని నవ్వాడేమో, నా బజ్జీ పెట్టుకుంటుందంటే దెబ్బ పడిపోతాడు. నేను ఆ మధ్యన వడదెబ్బ మీద ఒక బజ్జీ చెప్పా, వడదెబ్బ చలికాలమందలుచుతా వైద్యుడు ప్రశ్నింపగా. ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ డిసెంబర్ నెలలో డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. డాక్టర్ గారు మా ఆయనకి వడదెబ్బ తగిలిందండి చూడండి అని. ఇదేమిటమ్మా వడదెబ్బ ఏమిటి చలికాలంలో అన్నాడు వైద్యుడు. వడలం చేసి కొద్దిగా ఆహారం కోసం వడలు చేశాను. గట్టి వంచు పలికెన్ పల్మారు నా భర్త ఆ వడతో కొట్టి తీసుకొలిపోయే వడదెబ్బ వైద్యుడా ఎన్న ఆవిడ కల్పించిన ఆ వడల్ సతము పృథ్వీవాసులను రోచుతన్. ఏదో సరదాగా పాప కొద్దిగా వాడు వడ చేసింది తెల్లని ఉండొచ్చు కదా. కొంతమంది దిక్కుమని మూడు కామెంట్లు పోయారండి కామెంట్ పక్కన. ఏదో వడ కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంది ఎలా ఉంది ఎలా ఉంది. దాంతో వాడి మంటే ఆ వడ విసిరింది సున్నితంగా పైగా ఆ దెబ్బకి పడిపోయాడు వాడు. అది ఆ వడ ఆవడ ఆవడ అంటే పెరుగులో నానబెట్టి పెరుగులో నానబెట్టిన వడతో కొడితే పడిపోతే అసలు వడతో ఒరిజినల్ వడతో కొడితే ఇవ్వడు దాడ అయిపోయినట్టే. అదిగో అది వడదెబ్బ కాస్త మా ఆయన్ని రక్షించమంది. అదిగో ఆవిడ కల్పించిన ఆవిడ తయారు చేసిన ఆ వడలు మన లోకాన్ని కాపాడుగాక. ఎప్పుడో అవధానంలో చెప్పిన పద్యాలు అవధానాలు పద్యాలు కాస్త కొట్టి కొట్టి పద్యాలు కూడా చెబుతూ ఉంటాను నేను అదృష్టవశాత్తు అందులో మావిడ లేదు కనుక. సరే మొత్తం మీద ఏమైనా ఆవిడని ఎందుకు చూసిన మేడో నాకు అడిగారు. ఒక కాల ప్రభావం వాళ్ళు ఆవిడకి ఆగ్రహం కలిగింది. ఇప్పుడు నేను చెబుతున్న కథ అంతా దేవీ భాగవతం ఇంటికి వెళ్ళాక మీ ఇంట్లో ఉంటే చూడండి ప్రథమ స్కంధంలో కథ పోయా సరదా కథ కూడా కాదు. అలా సరదాలా కనపడతాయి పురాణ కథలు కూడా. కోపం పెరిగింది అనుమానం పెరిగింది. ఎక్కడో వేరే కాపురం పెట్టుకుంటాడు సవతిని చూచిన ఆనందంతో నన్ను చూచి వేళాపోళం పడుతున్నాడు సవతి కోరు.